ప్రియమైన ఆత్మబంధు గారు, మీరు విష్ణు రూపంలో ఈశ్వరుణ్ణి ఆరాధించవచ్చు, శివుడు రూపంలో ఆరాధించవచ్చు. శివుడి ద్వారా పనిచేసేవాడు భగవంతుడే, విష్ణువు ద్వారా పనిచేసేవాడు భగవంతుడే. రెండు ముఖాలు ఈశ్వరుడికి. ఏ ముఖం ద్వారా మీరు అర్చన చేయొచ్చు. కొంతమంది దేవి రూపంలో కూడా చేస్తారు, శక్తి రూపంలో అలా కూడా చేయొచ్చు. ఉపాసన ముఖ్యం. ఉపాసన లేకుండా మనకు మోక్షం రాదు. భగవంతుడి యొక్క అవతారాల్లో ఏ అవతారాన్ని మనం ఉపాసన చెయ్యాలి, ఆరాధన చెయ్యాలి. ఉపాసన చేయగా చేయగా, ఆరాధన చేయగా చేయగా మనకు నిగ్రహం కలుగుతుంది. నిగ్రహం వల్ల క్రమశిక్షణ వస్తుంది, క్రమశిక్షణ వల్ల ఆత్మవిశ్వాసం వస్తుంది, ఆత్మవిశ్వాసం వల్ల అంతర్దృష్టి కలుగుతుంది, అంతర్దృష్టి కలగటం వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఉపాసనా బలం లేకుండా మోక్షం రాదు, ఆత్మజ్ఞానం కలగదు. మీరు ఎవరినైనా మీకు ఇష్టమైన దేవతను మీరు ఉపాసన చేయటం ముఖ్యం. అంటే ఆ ఉపాసన చేయటం వల్ల మీకు మనోనిగ్రహానికి, మీ ఇంద్రియ నిగ్రహానికి మీ ఉపాసన సహకరిస్తుంది. శరీరం చనిపోతే ఇంకో శరీరం వస్తుంది, కానీ మోక్షం రాదు. అందుచేత దేహం ఉండగానే మనం జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నం చేయాలి. ఈశ్వరుడు ఎందు, ఈశ్వరుడు చెప్పిన శబ్దం ఎందు పరమ ప్రీతి కలిగి ఉండాలి. శివస్వామి ఆయన జ్ఞానానికి గుర్తు. శివుణ్ణి ఆరాధించగా ఆరాధించగా ఆయనకేం అక్కర్లేదు, మనకి ఏది కావాల్సి ఉంటుంది మనకి ఇస్తాడు. అయితే మీరు లింగాన్ని ఆరాధిస్తే లింగంతో తాదాత్మ్యం పొందున్నాడు కాబట్టి శివుడు, మన శివుణ్ణి ఆరాధించినట్టే లెక్క. శివుడికి ఐదు ముఖాలు ఉన్నాయి, మూడు నేత్రాలు ఉన్నాయి. అవి దీపభక్షణం చేసినప్పుడు పంచముఖాలనే వస్తాయి. మీరు దీపభక్షణం చేస్తంటే పంచముఖాలను ఉంటే అక్కడ ఐదు ముఖాల చోట ఉంటాడు పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు. ఆయనకున్నాయి ఐదు ముఖాలు, మూడు నేత్రాలు. ఆ మూడు నేత్రం ఏంటంటే జ్ఞాననేత్రం. అది మనకి ముందు ఆ జ్ఞాననేత్రం ఇంకా తెరవబడటం లేదు. మనకు కూడా జ్ఞాననేత్రం ఉంది, మూసుకుపోయింది ఉంది. ఆ జ్ఞాననేత్రం తెరవబడాలంటే దానికే సాధన అవసరం. మీరు దేవాలయ ప్రాంగణంలో ఉండగా ఆలకి వెళ్ళకి మీరు నమస్కారాలు పెడుతున్నారు, అలా పెట్టకూడదు. మీరు దేవాలయ ప్రాంగణంలో ఎవరికీ నమస్కారాలు పెట్టకూడదు, ఒక పరమేశ్వరుడికి పెట్టాలి. దేవాలయ ప్రాంగణంలో ఒక పరమేశ్వరుడు తప్పించి మీరు ఇంకెవరికి నమస్కారాలు పెట్టకూడదు. అది మనం నేర్చుకోవాలి. అది దేవాలయాన్ని శుచిగా ఉంచుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. శివలింగం అంటే అసలాకారం లేకుండా లేదు, ఇంద్రియాలు లేవు. అంటే శివుణ్ణి శివలింగాన్ని ఆరాధించి సాకారం నుంచి నిరాకారంలోకి, సగుణంలోంచి నిర్గుణంలోకి వెళ్ళటానికి శివలింగ అర్చన ఉపాసన మనకు ఉపయోగపడుతుంది. ఆ శివుడి యొక్క లింగాన్ని మీరు హృదయంలో పెట్టుకుని ఆరాధిస్తుంటే మీరు ఏదైనా బలహీనతను ఉంటే అందులోంచి బయటకు వస్తారు. అందుచేత మనకు అప్రధానమైన విషయాలకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. మనకి గమ్యం మోక్షం, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టి మనం సర్వశక్తులు ఉపయోగించి, మన తెలివిని ఉపయోగించి, మన సాధన ఉపయోగించి మన మోక్షానుభవం పొందాలి. ఇటువంటి మోక్షాన్ని పొందాలంటే భగవంతుడు చెప్పినటువంటి మాటను అసలాగా తీసుకుని, ఓతంగా తీసుకుని, ఆ శబ్దానికి అర్థం మనం గ్రహించి మనం మోక్షాన్ని పొందాలి. పరమేశ్వరుడు ఏ మాట చెబితే ఆ మాటను మనం గౌరవించి అర్థం చేసుకుని ఆచరించి అనుభవంలోకి తెచ్చుకుంటే మనకు మోక్షానుభవం కలుగుతుంది, మోక్ష సుఖం తెలుస్తుంది. అంటే ఎవడైతే మోక్షానుభవం కోసం ప్రయత్నం చేస్తున్నాడో, ఎవడైతే మోక్ష సుఖం కోసం ప్రయత్నం చేస్తున్నాడో, వాడికే భగవంతుడు దర్శనమిస్తాడు. ఈశ్వరుడు కోసం మనం కొంత త్యాగం చెయ్యాలి. అంటే ఎవడైతే భోగాన్ని త్యాగం చేశాడో, భోగ ప్రవృత్తిని ఎవడైతే త్యాగం చేశాడో, త్యాగ ఫలితంగా మీకు మోక్ష సుఖం కలుగుతుంది. భగవంతుడు ఏదైతే చెప్పాడో అది ఆచరించడం నీకు ఇష్టం లేకపోయినా భగవంతుడు చెప్పిన మాటను హితవు చేసుకుని దాన్ని ఆచరించాలి. ఏదైతే మనకి మేలు, ఏదైతే మనకి శ్రేయస్సు, అదే పరమేశ్వరుడు మనకు బోధించాడు. అయితే మనం పాడు స్నేహాల వల్ల, ఈ ప్రకృతుడు సంసర్గం వల్ల మనం పతనం అయ్యాం. అది అంచేది చేసే స్నేహాల విషయంలో, చదివే పుస్తకాల విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ఇంకేంటంటే చెడ్డ స్నేహాలు చేస్తే మంచి సంసారాలు కూడా పాడైపోతాయి, పచ్చగా ఉన్న సంసారాలు కూడా పాడైపోతాయి. కాళిదాసేవుని చెప్పాడంటే శబ్దమేమో శివుడు, అర్థం పార్వతి అన్నాడు. కాళిదాసేవుని చెప్పాడు శబ్దం శివుడు, అర్థం పార్వతి అన్నాడు. అర్థము లేకుండా శబ్దం ఉండదు, శబ్దము లేకుండా అర్థం ఉండదు. అంటే ఎక్కడైతే శివుడు ఉన్నాడో అక్కడ పార్వతి ఉంటుంది, ఎక్కడైతే పార్వతి ఉందో అక్కడ శివుడు ఉంటాడు. రమణ మహర్షి గారు ఏమని చెప్తారంటే, మీరు ఏదైనా పుస్తకం చదివేటప్పుడు తెలివితేటలుగానే ఉంటారు, మీ ఇంటికి ఎవరైనా బంధువులు ఇస్తే కూడా తెలివితేటలుగానే ఉంటారు, కొంచెం తెలివితేట వాడిని ఎలా గౌరవించాలో చూడటం కోసం తెలివితేటలుగానే ఉంటారు, చాలా విషయాల్లో తెలివితేటలుగానే ఉంటున్నారు, అన్నం తినేటప్పుడు కూడా తెలివితేటలుగా ఉండమని చెప్తారు. అందరూ అన్నాలు తింటున్నాం, అందరం అన్నం తింటమే కదా, మన చేత అన్నం తినబడుతుంది. అయితే అన్నం తినేటప్పుడు కొంచెం తెలివితేటలుగా ఉండండి, తర్వాత సుఖంగా ఉండొచ్చు. అన్నం తినేటప్పుడు తెలివి తక్కువగా ఉంటే తర్వాత బాధపడాలని చెప్తారు. అంటే తెలివిగా అన్నం తింటే జాగ్రత్తగా ఆరోగ్యం బాగుంటుంది. అంటే ఏది తినకూడదు, ఏది తినొచ్చు జాగ్రత్తగా చూసుకుని మీ తెలివిని ఉపయోగించుకుని చేయమని చెప్తారు. అయితే అన్నం తినేటప్పుడు తెలివితేటలు అక్కర్లేదు అనుకోకండి. బట్ట కట్టుకున్నప్పుడు తెలివి ఉండాలి, నలుగురిలో ఉన్నప్పుడు తెలివి ఉండాలి, పరీక్ష రాసినప్పుడే తెలివి ఉండాలి, మిగతా అన్నం తినేటప్పుడు తెలివి ఉండక్కర్లేదు అనుకోవద్దు, అన్నం తినేటప్పుడు కూడా తెలివితేటలు ఉండాలని చెప్తారు. ఒక మనిషి మనం ద్వేషిస్తాంటే మనం కూడా గురి వాళ్ళని ద్వేషిస్తాం. మీరు భక్తులు కాబట్టి మామూలు మనుషుల్లాగా మీరు ఉండకూడదు. మీరు భక్తులు కాబట్టి ఇతరులు మిమ్మల్ని ద్వేషిస్తాంటే మీరు కూడా వాళ్ళని ద్వేషిస్తాంటే మీరు భక్తులు ఎలా అవుతారు? ద్వేషానికి బదులు ప్రేమ ఇవ్వండి బైబిల్లో యేసుక్రీస్తు చెప్పాడు. నువ్వు ఇప్పుడు పని మానవద్దు. ఏ పని అయితే భగవంతుడు నీ శరీరానికి నియమించాడో ఆ పని నువ్వు చేస్తూ ఉండు. ఆ పని నువ్వు చేస్తుండు. ఎవరికి ఇష్టమైన పని వారు చేయటంలో గొప్ప ఏమీ లేదు. కానీ భగవంతుడు చెప్పిన పని నీకు ఇష్టం లేకపోయినా ఇష్టం చేసుకుని ఆ పని నిర్వర్తిస్తే అది గొప్ప. నాకు ఇష్టమైన పని నేను చేయటంలో గొప్ప ఏమీ లేదు. మీకు ఇష్టమైన పని మీరు చేయటంలో గొప్ప ఏమి లేదు. భగవంతుడు ఏ పని అయితే మనల్ని చేయమని చెప్పాడో అది మనకి ఇష్టం లేకపోయినా దాన్ని ఎసవ చేసుకుని అది చేస్తే అది గొప్ప అవుతుంది. అది అంటే భగవద్గీత చదువుకున్నాం, ఏ పని మనల్ని వద్దన్నాడు, ఏ పని మనం చేయమన్నాడు అని మీరు మనం ఆలోచించుకుంటూ చెయ్యాలి. స్వామి శివానందుడు చెప్తూ ఉండేవాడు, స్విమ్ స్విమ్ లైక్ ఏ ఫిష్ అగేన్స్ట్ ద మెంటల్ కరెంట్ అని. ఇది మంత్రంలాగా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు కూడా నీటి ప్రవాహానికి చేప ఎదురెగుతుంది, వాలి వెళ్ళదు. అలాగే మీ మనో ప్రవాహానికి మీరు ఎదురెగాలి, కానీ వాలికి వెళ్ళకూడదు. మనస్సు చెప్పినట్టల్లా మీరు వినకూడదు. మనస్సు వాసన చేత ప్రేరింపబడి పనిచేస్తుంది. జ్ఞాని ఈశ్వరుడి చేత ప్రేరేపబడి పనిచేస్తాడు. అంచేత నువ్వు ఏమి చేయాలంటే నీ వాసల్ని నీ మనస్సును ఒక పక్కన పెట్టి దాని యొక్క గమనాన్ని పట్టించుకోకుండా ఈశ్వరాజుని అనుసరించి ఈశ్వరుడు ఏ వాక్యం అయితే చెప్పాడో వాక్యానికి అనుగుణంగానే జీవిస్తే నీకు జ్ఞానం కలుగుతుంది. దేశమేందు ప్రేమ కలిగి ఉండాలి, దేశంలో ఉన్న మంచిని పెంచాలి, అది దేశభక్తి అంటే. ఈ దేశం మనది అనే భావన కలగాలి. అంటే మీకున్న దేశభక్తి నిజమైతే అది దైవభక్తులకు దారి తీస్తుంది. మన దేశభక్తి నిజం కాదు కాబట్టి మనం దైవభక్తులు అవ్వలేకపోతున్నాం. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనకున్న దేశభక్తి కనుక నిజమైతే అది తప్పనిసరిగా దైవభక్తులకు దారి తీస్తుంది. అక్కడ వ్యక్తి ప్రధానం కాదు పని ప్రధానం. ఇవి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీలో ఎవరైనా ఒక పొరపాటు చేశారనుకోండి, ఎవరు చేశారనేది ముఖ్యం కాదు. ఆ పొరపాటు ఎవరు చేసినా ఆ పొరపాటులోంచి మనం ఎలా బయటికి రావాలన్నది ముఖ్యం. అంటే మన దేశభక్తి నిజమైతే అది దైవభక్తులకు దారి చూపిస్తుంది. అంటే మన దేశభక్తి నిజమైతే మన హృదయం విశాలమవుతుంది, మనస్సు విశాలమవుతుంది, మన కార్యరంగం యొక్క పరిధి పెరుగుతుంది. మీ బుడగను చూడండి, మీరు బుడగ ఊదుతాంటే 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 ఎంత అవుతుంది ఎంత అవుతుంది ఎంత అవుతుంది ఎంత అవుతుంది తర్వాత తేలిపోతుంది. అలాగే మీ మనస్సు కూడా విశాలం అయిపోయి 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 తర్వాత నశిస్తుంది. అప్పుడు భగవంతుడు మీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. అంటే మన భక్తి నిజమైతే, దేశభక్తి నిజమైతే దైవభక్తి కలుగుతుంది, మనకు మోక్షం కూడా వస్తుంది. అంటే మనకు పవిత్రత లేకుండా ప్రవీణత లేకుండా మనకు మోక్షం కలగదు. దేహం ఏ పని చేయటానికైతే భూమి మీదకి వచ్చిందో ఆ పని దేహం ద్వారా జరుగుతూ ఉంటుంది. ఆ పని నీకు దేహం ద్వారా జరుగుతూ ఉంటుంది, కానీ దానితో నువ్వు తాదాక్ష్యం పొందకు. దేనితోటి? దేహంతో నువ్వు తాదాక్ష్యం పొందకు. ఏమీ లేదు, మనం పని చేస్తూ ఉండాలి. దేహంతో తాదాక్ష్యం పొందకపోతే దేహాభిమానం తగ్గుతుంది, దేహంతో తాదాక్ష్యం పొందుతుంటే దేహాభిమానం పెరుగుతుంది. ఈ బాగా మీరు అర్థం చేసుకోవాలి. పని చేసి మరిచిపోవాలి, పని చేసి మరిచిపోవాలి. కొంతమంది మనసులో మోసగడుతూ ఉంటారు. పని చేసి మనం మరిచిపోవాలి, మనసులో మోయకూడదు. మోస్తున్నావా నువ్వు, అస్మాని జ్ఞాపకం తెచ్చుకుంటున్నావు, అదే మరి నీ బంధిస్తుంది, వాసన కింద మారిపోతుంది, సంస్కారం కింద మారిపోతుంది. నిన్ను కొంతమంది గౌరవిస్తూ ఉండొచ్చు, నిన్ను కొంతమంది అనుగుణపరుస్తూ ఉండొచ్చు. అది ప్రకృతే, ఇది ప్రకృతే. గౌరవం కూడా ప్రకృతే, అగౌరవం కూడా ఆ ప్రకృతే. దానితో నువ్వు ఏమి తాదాక్ష్యం పొందొచ్చు? నువ్వు దానితో తాదాక్ష్యం పొందితే నీకేమవుతున్నా దేహాభిమానం పెరుగుతుంది. దానితో తాదాక్ష్యం పొందవనుకు నీకేంత దేహాభిమానం తగ్గ దేహాభిమానం పలచబడి కొలిది, అది తగ్గి కొలిది, తగ్గి కొలిది నీకు ఆత్మానుభవం కలుగుతుంది. ఆ చైతన్యం నీకు అనుభవంలోకి వస్తుంది, భగవంతుడు నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. దేహం ఎక్కడైతే ఉందో మనస్సు కూడా అక్కడ ఉండాలి. నువ్వు చేసే పని ఎరుగుతోడు చేయాలి, వివేకంతో చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి, నిండు ఉపయోగంతో చేయాలి. కానీ సకం సకం ఏదో చేశాం, ఏదో వచ్చాడు, ఏదో చేశాం, ఏదో చెప్పాను వెళ్ళిపోయారని అలా కాకుండా అది యజ్ఞంగా చెయ్యాలి. నువ్వు చేసే పని ఎలా చేయాలి? యజ్ఞంలాగా చెయ్యాలి. మీరు నోటితోటి దేవుణ్ణి పొగుడుతున్నారు, చేతులతోటి ఇంతకు దేవుడు చెప్పిన పని చేయువు అన్నారు కొంతమంది మహాత్ముడు. దేవుడి పటం ఎదురుకుండా పెట్టుకుని నువ్వు ఇంతటివాడు అంతటివాడు అన్న దేవుడితోటి చెబుతున్నారు. దేవుడు చెప్పిన పనులు మీ చేతులతోటి చేసి ఎందుకు మీరు సమాజాన్ని ఆరాధించకూడదు అని. నోటితోటి మీరు స్తోత్రం చేస్తున్నారు దేవుణ్ణి, కానీ చేత్తోడు ఎందుకు చేయకూడదు ఆ పని? మీరు దేవుడికి ఇష్టమైన పని మీరు చేత్తోడు ఎందుకు చేయకూడదు? నోటికి చేతికి ఎంత దూరం ఉంది? కాశీజీ రామేశ్వరానికి అంత దూరం ఏమైనా ఉందా నోటికి చేతికిని? కానీ నోటికి నోటితోడు చెప్పేది ఒకటి, చేత్తోడు చేసేది ఒకటి. అంటే లోపల సమన్వయం ఏమి లేదు మనకు, ఆ సమగ్రత లేదు. అంటే నువ్వు పిల్లలతోటి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, దేవుణ్ణి స్తోత్రం చేస్తున్నావు, దేవుణ్ణి ఏ మాటలతో స్తోత్రం చేస్తున్నావో ఆ మాటలకు అనుగుణంగానే నీ చేతులతో పని చేసి చూపించు. పని చేసే దాని ఎరుక కలిగి ఉండు. పని చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఆబ్సెంట్ మైండెడ్గా ఉండకు. ఎరుక కలిగి ఉండు, తెలివి కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు, భక్తి కలిగి ఉండు. చేసే పని ఎలా చేయాలి, ప్రేమగా చెయ్యాలి. నువ్వు చేస్తున్న పని మీద నీకు ప్రేమ లేనప్పుడు దేవుడి మీద ప్రేమ ఎలా కలుగుతుంది, నీవు చేస్తున్న పని మీద నీకు భక్తి లేనప్పుడు దేవుడి మీద భక్తి ఎలా కలుగుతుంది. అంటే మీరు ఎరుకుతోడు చేస్తే, తెలివితోడు చేస్తే మీరు ఎంత పని చేసినా టైర్ అవ్వరు. కర్తృత్వం లేకుండా చేస్తే, కర్తృత్వం లేకుండా అది చేస్తే, అంటే మీరు ఏదైనా పని చేసినప్పుడు భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు కాబట్టి చేస్తున్నాం అనుకోవాలి, కానీ నేను చేస్తున్నానని అనుకోకూడదు. ఆ నేను తీసి ఒక పక్కన పెట్టాలి. రమణ మహర్షి గారు అన్నారు, మళ్ళీ దగ్గర పెడితే మళ్ళీ అంటుకుంటుందేమో, దూరంగా విడిచిపెట్టమన్నారు. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా చెడ్డవాసం వచ్చి వస్తుందనుకోండి, బాగా పక్కన పెట్టుకుంటే అక్కడ దూరాన్ని పట్టుబడి వస్తాం, మళ్ళీ దాని వాసన రాకుండా. ఈ నేరేరే తలంపును కూడా నువ్వు దగ్గర పెట్టుకోకు, దూరంగా విడిచిపెట్టు అన్నారు. అయితే భగవంతుడిని ఏదైనా పని చేసే అవకాశం ఇచ్చాడు అనుకోవాలి, కానీ నేను చేస్తున్నాను ఇవ్వలేదు అనుకోకూడదు. అంటే భగవంతుడు కూడా మనకి ఏదైనా అవకాశం ఇస్తే మనం చేయగలం, కానీ లేకపోతే మనం కూడా చేయలేం. చేయాలనుకున్నా మనం చేయలేం. పని చేసేటప్పుడు దాని ఎరుక కలిగి ఉండు, దాని ఎరుక ఆ కలిగి ఉండు, ఆ తెలివి కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు, భక్తి కలిగి ఉండు, ఆ సూక్ష్మ బుద్ధి కలిగి ఉండు. స్థూలంగా ఉండకు, సూక్ష్మంగా ఉండు. అంటే నువ్వు పనేమో నిష్కామంగా చెయ్యి. పని ఎలా చేయాలి, నువ్వు నిష్కామంగా చెయ్యి. చాలా మంది అనుకుంటారంటే నిష్కామంగా పని చేస్తే ఫలితం రాదేమో అనుకుంటారు. నిష్కామంగా పని చేస్తే రెండు లాభాలు వస్తాయి, ఒకటి పవిత్రులు అవుతాం, ఒకటి పవిత్రులు అవుతాం. ఆ ఫలితం మీద నీకు కాంక్ష లేకపోయినా ఆ ఫలితం ఈశ్వరుడు నీకు ఇచ్చేస్తాడు, ఆయనకు అక్కర్లేదు. కాబట్టి ఎవడు మనస్సు వాడికి బంధం, ఎవడు మనస్సు వాడికి పీడ, ఎవడు మనస్సు వాడికి శిక్ష. ఎవరో వచ్చిన మనం శిక్షించక్కర్లేదు. మీ మనస్సే మీకు శిక్ష, మీ మనస్సే మీకు పీడ, మీ మనస్సే మీకు చీడ, మీ మనస్సే మీకు బంధం. అంటే ఆ మనస్సులు నిర్మలం అయితేనే కాదు, నిశ్చలం అయితేనే కాదు నీకు వస్తువు యొక్క తత్వం నీకు తెలియదు. చేతులతోటి పూజ చెయ్యి, మనస్సుతోటి ధ్యానం చెయ్యి. ఇలా చేస్తే నీకు మనస్సు నిర్మలమవుతుంది, నిశ్చలమవుతుంది. ఆడంబరము పనికి రాదు, అవినీయము పనికి రాదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎన్నో ఉపన్యాసాలు మీరు వినవచ్చు, ఎన్నో పుస్తకాలు చదవచ్చు, ఎన్నో దేవాలయాలకు దేవుని అర్చన చేయొచ్చు, కానీ దుఃఖము లేని వస్తువును చేసుకుంటేనే కానీ నీకు దుఃఖం నశించదు. కోటి జనములు ఎత్తిన తర్వాత కూడా దుఃఖము లేని వస్తువు ఒకటి ఉంది నీ హృదయంలో. ఆ దుఃఖము లేని వస్తువు నీకు సాక్షాత్కరించకపోతే, అదే నీవని సంగతి నీకు తెలియకపోతే, అది నువ్వు అందుకోలేకపోతే, దాని స్వరూపంలో నీకు తెలియకపోతే, కోటి జన్మలెత్తినా నీకు దుఃఖం నశించదు. ఆ దుఃఖమైన వస్తువును తెలుసుకోవడానికే మనస్సు నిశ్చితమైతేనే కానీ, నిర్మలమైతేనే కానీ, నిరాడంబరమైతేనే కానీ ఆ దుఃఖములైన వస్తువు నీకు తెలియబడదు. ఆ మనస్సు అనగటానికి, ఆ మనస్సు నిర్మలమవటానికి, ఆ మనస్సు నిశ్చితమవటానికి నువ్వు సత్వగుణాన్ని పంచుకో. నోటితోటి సాఫ్ట్గా మాట్లాడు, స్వీట్గా మాట్లాడు. నీకు ఒక నోరుంది, దానితో స్వీట్ గా మాట్లాడు, సాఫ్ట్ గా మాట్లాడు. చేతితో పూజ చెయ్యి, మనస్సుతో ధ్యానం చెయ్యి. ఇన్ని ప్రక్రియల ద్వారా నువ్వు చేస్తూ ఉంటే మనస్సు నిశ్చలమవుతుంది, నిర్మలమవుతుంది. అప్పుడు నీ హృదయంలో ఉన్న చావు లేని వస్తువు నీకు అవగాహన అవుతుంది. అయ్యా అంటున్నారు, ఇక్కడ నరకంలోకి వెళ్ళినా వాళ్ళు ఎప్పుడు అక్కడ ఉండిపోరు నరకంలో. ఆ దుఃఖం అనుభవైన తర్వాత మళ్ళీ వచ్చేస్తారు. స్వర్గలోకంలోకి వెళ్ళినా ఎప్పుడు అక్కడ ఉండరు, ఆ భోగాన అనుభవంతో వచ్చేస్తారు. కర్మ ఫలితం భగవాన్ చెప్తారు, కర్మ ఫలితం అశాశ్వతమే కానీ శాశ్వతం కాదు. ఒక ఆత్మజ్ఞానం ఒకటే శాశ్వతం. కర్మ ఫలితం పుణ్యకర్మ వల్ల వచ్చే ఫలితమేనా, పాపకర్మ వల్ల వచ్చే ఫలితమేనా, అది అశాశ్వతమే కానీ శాశ్వతం కాదు. అది అనిత్యమే కానీ నిత్యం కాదు. ఒక కాలంలో వస్తుంది, ఒక కాలంలో పోదు. అయితే చావుడేని వస్తువు, ఆ చైతన్య వస్తువు అంతర్వాహిని కానీ లోపల ఉండదు. దానితో నువ్వు తాదాత్మ్యం పొందటం నేర్చుకో. అది నువ్వు కాబట్టి దానితో తాదాత్మ్యం పొందితే అది నీవే కాబట్టి అది నువ్వు అవుతావు. నువ్వు కాని దానితో తాదాత్మ్యం పొందినది నువ్వు కాదు కాబట్టి అది నువ్వు అవవు. నువ్వు పని చెయ్యి, మనసులో సన్యాసిగా ఉండు, పని విడిచిపెట్టద్దు, మనసులో మటుకి సన్యాసిగా ఉండు. లీవ్ లైక్ సన్యాసి, సన్యాసి లాగా జీవించు. వర్క్ లైక్ గుర్రం లాగా పనిచేయి. గుర్రం ఎంత చురుగ్గా ఉంటుందో అంత చురుగ్గా పనిచేయి. కానీ జీవించడం ఎలా జీవించు అంటే సన్యాసికి అవసరాలు ఏముండవు. పని మనం పని చెయ్యి, అవసరాలు కావాలి మనకి. తక్కువ అవసరాలతో జీవించు, ఎక్కువ పని చెయ్యి. మనం లోకాన్ని ధ్యానం చేస్తే లోకానికి దగ్గర అవుతాం, దేవుణ్ణి ధ్యానం చేస్తే దేవుడికి దగ్గర అవుతాం. అంటే మనం ఏం చేయాలి, మన ఇంద్రియాలన్నీ లోకంలో ఉన్న మనస్తుడి అనుబంధం దేవుడి చోట ఉండాలి. మన ఇంద్రియాలు లోకంలో పనిచేస్తున్నప్పటికీ మన అనుబంధం మనస్తుడి ఎక్కడ ఉండాలి, దేవుడి చోట ఉండాలి. మన వేరు యొక్క మూలం ఎక్కడ ఉండాలి, దేవుడి దగ్గర ఉండాలి. పనిచేసి ఈ లోకంలో పనిచేసినా మన మనస్సుకు సంబంధించిన వేరు ఎక్కడ ఉండాలి, దేవుడి దగ్గర ఉండాలి. మామూలుగా నీ ఇంద్రియాల చేత నువ్వు పనిచేస్తున్నప్పటికీ మనస్సు చేత నువ్వు ఈశ్వరుడు చింతన కలిగి ఉంటే నీకేమవుతుందంటే, మనస్సును ఈశ్వరుని చింతిస్తుంటే నీకు ఏమవుతుందంటే లోపల దృష్టి కలుగుతుంది. ఇదేం కలుగుతుంది, లోపల దృష్టి కలుగుతుంది, లోచూపు వస్తుంది. నీ శరీరం ఎక్కడ ఉండాలనే ప్రశ్న కాదు, నీ శరీరం ఎక్కడ ఉందా మరొక చోట ఉందనే ప్రశ్న కాదు, నీ మనస్సు ఎక్కడ ఉందో చూసుకుంటా ఉండు. ఈ శరీరం ఎక్కడ ఉందనేది ప్రధానం కాదు, నీ మనస్సు ఎక్కడ ఉందో నువ్వే ప్రధానం. నీకు ఈ పని విషయం పని విడిచిపెట్టాలా విడిచిపెట్టకూడదు అనేది నీ చేతిలో లేదు, అది ప్రారంభం చేతిలో. అయితే నీ చేతిలో ఏముంది, దానితో తాదాత్యం పొందకుండా ఉండే స్వేచ్ఛ నీకు ఉంది. గడ నిద్రలో నాకు శరీరం ఉందని అనుకో, నేననే తలంపు వచ్చాక నాకు శరీరం ఉందనుకుంటున్నావు. అంటే నీ తలంపు ఎంత నిజమో నీ శరీరం అంత నిజం, నీ తలంపు ఎంత నిజమో నీ చావు ఎంత నిజం, నీ తలంపు ఎంత నిజమో నీ పుట్టుకు కూడా అంతే నిజం. ఇవన్నీ తలంపులే, ఈ తలంపులన్నీ మనసులో ఉన్నాయి. ఈ జ్ఞానాలు, ఈ అజ్ఞానాలు, ఈ మొదలు, ఈ చివర్లు, ఈ కష్టాలు, ఈ సుఖాలు, ఈ జయాలు, ఈ అపజయాలు, ఈ లాభాలు, ఈ నష్టాలు, ఇవన్నీ మనసులో ఉన్నాయి. ఈ మొదల, ఈ చివర, ఇవన్నీ మనసులో ఉన్నాయి. మనస్సు అణిగిపోతే ఇవన్నీ అణిగిపోతాయి. మనస్సు అణగకపోతే ఏం అణగవు. ఏదో అనుమానం నీకు వస్తూనే ఉంటుంది, ఏదో సందేహం నీకు వస్తూనే ఉంటుంది, ఏదో డౌట్ నేను పీడిస్తూనే ఉంటుంది అజ అన్నారు. ఏమి జ్ఞానం చూడండి, అసలు వస్తువుకు మొదలలేదు చివరలేదు. ఈ మొదల చివర పుణ్యం పాపం జయము అపజయం చావు పుట్టుకి ఇవన్నీ ఎక్కడ మనసులో ఉండాలి. అంటే మనసు అణిగితేనే కానీ నీకు సందేహాలు అనవు. ఇప్పుడు భగవాన్ ఇంతకీ చెప్పేది ఏంటంటే, ఆ దేహం చేయవలసిన పని దేహం చేసుకుంటూ వెళ్ళిపోతుంది, దానితో నువ్వు తాదాత్మ్యం చెందకు. నేను ఎవరైనా పొగుడుతున్నారనుకో, పొగడుపుతో తాదాత్మ్యం పొందితే నీ మనస్సు బయటకు వచ్చేస్తుంది. నేను ఎవరైనా తిరుగుతున్నారనుకో, ఆ తిట్లతో తాదాత్మ్యం పొందితే నీ మనస్సు బయటకు వచ్చేస్తుంది. అంచేత పొగడుతలతోటి విమర్శలతోటి నీ దేహంతో నువ్వు తాదాత్మ్యం పొందకపోతే నువ్వు అనుకోకుండా నీకు తెలియకుండా నీ మనస్సు లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ లాభం. దానికి అంతర్దృష్టి కలుగుతుంది. ఏంటిది అంతర్దృష్టి కలుగుతుంది, దానికి అంతర్ముఖం కలుగుతుంది. మీరు ఇక్కడ మీరు ప్రసంగం చాలా బాగా చేస్తున్నారని మీరు నన్ను అంటారనుకోండి, ఆ మాటతో నేను తాదాత్మ్యం పొందానుకోండి, నా మనసు బయటకు వచ్చేస్తాను. మీరు చెప్పి ప్రసంగం మాకు బాగోలేదని మీరు ఎవరైనా చెప్తారనుకోండి, దానివల్ల దానితో తాదాత్మ్యం చెందుతానుకోండి, అప్పుడు కూడా నా మనస్సు బయటకు వచ్చేస్తుంది. ఇలాగన్నా అలాగన్నా మాటలతో నేను తాదాత్మ్యం లేకుండా ఉంటే నా మనస్సు దానంతటదే హృదయ గుహలోకి, హృదయ లోయలోకి, ఆ హృదయాకాశంలోకి మనస్సు జారిపోతూ 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 అక్కడ వెళ్ళి లయమైపోతుంది. అది లాభం. ఎంత బాగా చెప్తున్నారో చూడండి, నీ దేహంతో తాదాత్మ్యం పొందితే, నీ దేహం ద్వారా జరిగే పనులతో నువ్వు తాదాత్మ్యం పొందితే నీ మనస్సు లోపలకు వెళ్ళదు. నీ మనస్సు లోచూపు నీకు కలగదు, బయట చూపే కానీ లోచూపు కలగదు. లోచూపు కలిగితేనే కానీ నీకు అంతర్దృష్టి కలగదు, అంతర్దృష్టి వస్తేనే కానీ మనస్సు అణగదు, మనస్సు అణిగితేనే కానీ ఆత్మశాంతి నీకు దొరకదు, ఆత్మజ్ఞానం లభ్యం కాదు. ఆత్మజ్ఞానం కలిగితేనే కానీ నీకు మోక్షం రాదు. అయితే నువ్వు చేసే పని బట్టి జాగ్రత్తగా చెయ్యి, వివేకంగా చెయ్యి, తెలివిగా చెయ్యి, అజాగ్రత్త పనికి రాదు. అజాగ్రత్త పనికి రాదు, వచ్చి ఫలితం ఏదో వస్తుంది, రానిదేదో రాదు. వచ్చిదేదో వస్తుంది, రానిదేదో రాదు. నీ జీవితం అంతా నీకు తెలుసున్నా, నీకు తెలియపోయినా స్వప్న జీవితమే. ఇదంతా ఏంటి? స్వప్న జీవితమే. ఆ స్వప్నం కొడతగా ఉంటుంది, ఈ స్వప్నం పొడుగ్గా ఉంటుంది, కానీ అదే అంత అసత్యము, ఇది కూడా అంతే అసత్యం. ఆ గురువు చెప్పిన శబ్దంలో ఒక సత్యం ఉంది, ఆ సత్యాన్ని నువ్వు అర్థం చేసుకో. ఆ శబ్దంలో ఉన్న సత్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటే నీకు తెలియకుండా నువ్వు అసత్యానికి దూరం అయిపోతావు. కొంతమంది మనం ఇంకోటి చేసి ఇంకోటి వేసుకెళ్తారు, మనం చెప్పింది చేసుకెళ్ళినా పర్లేదు, ఓడి చెబితే ఇంకోటి వేసుకెళ్తా, పుష్టి చేసేస్తా ఉంటారు. అయితే కృష్ణుడు చెప్పనివ్వండి, రాముడు చెప్పనివ్వండి, వాళ్ళు ఏ సందర్భంలో చెప్పారో కూడా మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు ఆ మనిషికి చెప్తారు, అలా చెప్పవలసి ఉంది కాబట్టి చెప్తారు. ఆ సందర్భాన్ని అర్థం చేసుకోకుండా మనం పెడార్థాలు చేయకూడదు. అది ఏ సందర్భంలో చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎలా చెప్పారు, అది మనకు ఆ కాంటెక్స్ట్ తెలియకపోతే పెడార్థాలు వస్తాయి. మీరు భగవాన్ ఏం చెబుతున్నాడు, అది శబ్దంలో సత్యం ఉంది, ఆ శబ్దంలోని సత్యాన్ని అర్థం చేసుకో, సత్యం అర్థం చేసుకోకపోతే ఎప్పుడు అసత్యంలోనే పడి ఉంటావు. సత్యాన్ని నేను వెలుగులోకి తీసుకెళ్తున్నా, కానీ అసత్యం తీసుకెళ్ళదు. సత్యమే శివుడిగా వచ్చాడు, సత్యమే విష్ణువుగా వచ్చాడు, ఆ సత్యాన్ని వదిలేసి వీళ్ళిద్దరు వీడు గొప్ప వాడు గొప్ప అనుకుంటున్నాం. శివుడు సత్యం కాదు, సత్యము శివుడిగా వచ్చాడు, సత్యము విష్ణువుగా వచ్చాడు, ఇంకా వీడు గొప్ప వాడు గొప్ప అంటే మనకు తలకాయ లేదని అర్థం. చెప్పింది భగవాన్ చెప్పింది ఏంటంటే, నీ దేహం ద్వారా జరిగే పని ఏదో జరుగుతుంది. నీకు భగవంతుడు ఏదో వేషం ఇచ్చాడు, రాజు వేషం, మంత్రి వేషం, ఎమ్మెల్యే వేషం, చాకలోడి వేషం, నౌకరి వేషం, ఏదో వేషం ఇచ్చాడు నీకు, లేకపోతే సింగర్ వేషం, యాక్టర్ వేషం, ఏదో వేషం ఇచ్చాడు, పాటలు పాడటం లేకపోతే నాట్యం చేయడం, నీకు ఏదో వేషం అయితే ఇచ్చాడో ఆ వేషం యాక్ట్ చేసే నువ్వు, ఆ వేషాన్ని నువ్వు యాక్ట్ చేసే, కానీ దాంతో తాదాక్ష్యం పొందవు, దాంతో నువ్వు తాదాక్ష్యం పొందవు. తాదాక్ష్యం పొందకపోతే నీకు లాభం ఏంటో, రెండు లాభాలు ఆ పని అయిపోతుంది, నీ మనసుకు లోచుకుప్పు కలుగుతుంది, నీ మనసుకి లోచుకుప్పు కలుగుతుంది, అంటే లోపల దృష్టి కలుగుతుంది, అంటే అంతర్దృష్టి కలుగుతుంది. ఎప్పుడైతే నీకు అంతర్దృష్టి కలిగిందో ఆ హృదయాకాశంలోకి, ఎక్కడైతే పరమేశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే సర్వేశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే ప్రభువు ఉన్నాడో, ఎక్కడైతే సాక్షి ఉన్నాడో, అక్కడ ఈ మనసు కొంచెం కొంచెం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేహంతో తాదాత్మ్యం తగ్గిపోయినప్పుడు, అప్పుడు మనస్సు వెళ్ళి లోపలికి వెళ్ళి అది ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడికి వెళ్ళి 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 ఆ లోతుల్లోకి వెళ్ళి ఆ లోయల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి కరిగిపోతుంది. కరిగిపోయినప్పుడు నువ్వు ఎవడగా ఉన్నావో ఆ వస్తువు నీకు వ్యక్తమవుతుంది. అది వ్యక్తం అయ్యాక నీకు తెలుస్తుంది ఏది, నువ్వు ఎత్తిన జన్మలన్నీ స్వప్నంతో సమానం, అది నిజం కాదని. అంటే దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టు, నీ పని ఏదో నువ్వు చూసుకో, అంటే నువ్వు ఆత్మజ్ఞాన సముపార్జనలో ఉండు, అందులో లగ్నం అయ్యి ఉండు. ఏది తెలుసుకున్నాక ఇంకా తెలియవలసిందంటూ ఏమి ఉండదు, దేన్ని పొందిన తర్వాత ఇంకా పొందవలసిందంటూ ఏమి ఉండదు. ఏ సుఖాన్ని నువ్వు పొందిన తర్వాత దానికి మించిన సుఖం కానీ దానికి సమానమైన సుఖం కానీ లేదని నీకు తెలుస్తుందో, అటువంటి సుఖాన్ని పొంది నువ్వు సుఖి అవ్వు. ధనం పెట్టి మనం పుష్పాలు కొనుక్కోవచ్చు, ధనం పెట్టి అగరత్తులు కొనుక్కోవచ్చు, మరి ధనం పెట్టి దేవుడి పేట్లు అయ్యి కొనుక్కోవచ్చు, ధనం పెట్టి భక్తిని కొనుక్కోలేరు, ప్రేమను కొనుక్కోలేరు. అన్ని పనులు ధనం వల్ల అయిపోతాయి అని మటుకు మీరు అనుకోవద్దు. అందుకే నేను రిపీటెడ్గా చెప్తున్నాను, నరేంద్ర మోక్షం ఎప్పుడొచ్చింది, శరణాగతి చేశాక వచ్చింది. నా వల్ల వచ్చింది, నా తెలియటట్లు వల్ల ఈ మోసాన్ని జయించగలను అనుకున్నంత కాలం మరి ఏం చేయలేదు. ఈశ్వరుడు పట్ల శరణాగతి చేయాలనే బుద్ధి దీనికి కలగలేదు. ఎవరికి? ఏనుక్కు కలగలేదు. అలాగే మన పని కూడా అంతే, నేనేదో సాధన చేసేస్తున్నా, చెయ్యి సాధన చేసి అందులో ఏమీ లేదన్న సంగతి నీకు తెలిసాక అప్పుడు నీకు శరణాగతి కుదురుతుందన్నారు మహర్షి గారు. 1000 సంవత్సరాలు అయిన తర్వాత దానికి ఆ బుద్ధి కలిగింది, నా శక్తి వల్ల నేను మోసం జయించలేను. అలాగే ఈ అహంకారం కూడా ఒక మొసలు లాంటిది, ఒక పక్కన కొడితే ఇంకో పక్క వస్తుంది, ఒక పక్కన కొడితే ఇంకో పక్క వస్తుంది. సామాన్యం కాదు, దాన్ని విడిచిపెట్టం. ఇంకేదంటే దేహాన్ని పట్టుకుని ఉంటుంది, ఇంద్రియాలని పట్టుకుంటుంది, మనస్సును పట్టుకుని ఉంటుంది, రంగుల్ని పట్టుకుని ఉంటుంది, ఆకారాలను పట్టుకుని ఉంటుంది, పేరుని పట్టుకుని ఉంటుంది, లోకాన్ని పట్టుకుని ఉంటుంది. ఇంక ఒక గొడవ కాదు, దానికి ఏది ఎక్కడ ఏది దొరికితే దాన్ని పట్టుకుని ఎలాడుతూ ఉంటుంది. ఒక పక్క ఏదో ఇలా అహంకారం ఉన్నా అక్కడి నుంచి తోలేస్తే ఇంకొక పక్క వెళుతుంది, అక్కడి నుంచి తోలేస్తే ఇంకో పక్క వెళుతుంది. దాన్ని రూపాలు మారుస్తూ ఉంటుంది, తలంపులు మారుస్తుంది, కానీ ఆ దాన్ని నశింపు చేయటం అనేది కేవలము నీ తెలివితేటలు సరిపోవు. ఇంటెలిజెంట్ బిహేవియర్ మంచిదే, ఎంత మాత్రం చేయదు నీకు తెలియబడదు. భగవాన్ అన్నారు, చచ్చిపోతే మోక్షం రాదు, నీకు జ్ఞానం వస్తే మోక్షం వస్తుంది అన్నారు. ఈ వాక్యాలకి ఎంత రుణపడి ఉన్నామన్న మనం. వాడు రమణ మహర్షి అవ్వచ్చు, లేకపోతే బాబా అనవచ్చు, అది ఎవరు చెప్పినా, ఎవరు ముఖం నుంచి వచ్చినా అది మనం ఆనందించవలసిందే. అలా ఆనందించలేదనుకోండి మనలో ఏదో లోపం ఉన్నట్టే. దేహం యొక్క చావుకి, దేహం యొక్క పుట్టికి, మోక్షానికి, శాంతికి, పరమపదానికి ఏమీ సంబంధం లేదు. ఇసుమంతయ్యూ ముళ్ళంతయ్యూ సంబంధం లేదు, కొంచెం కూడా సంబంధం లేదు. ఇతరుల గొడవ నీకొద్దు, నీ మనసులో ఉన్న అవరోధాలు ఏదో నువ్వు చూసుకో. ఇతరుల బలహీనతలు కూడా నీకెందుకు, నీ మనసులో ఉన్న బలహీనతలు నువ్వు తొలగించుకో. అది యేసుక్రీస్తు చెప్తాడు, నీ కంటిలో ఉన్న రాయి నీకు కనిపించటం లేదు, ఎదట్ల వాడు కంటిలో ఉన్న నలుసు నీకు కనిపిస్తుంది, నీ మనసులో ఉన్న రోగం ఉందంట. నీ బలహీనతలు ఏదో నువ్వు తొలగించుకో, నీ మనస్సును నువ్వు చూసుకో. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావు, ఏ గ్రామంలో ఉన్నావు, ఏ దేశంలో ఉన్నదో ముఖ్యం కానే కదా సార్. అది ఇంకా ఏంటి, ఎర్రబట్టలు కట్టుకోలేదేంటి, ఇంకా ఎర్రబట్టలు కట్టుకోలేదేంటి, ఇంకా తెల్లబట్టల్లో ఉన్నావేంటి, ఇంకా సన్యాసం తీసుకోలేదంటే ఆ గొడవలో కొద్దు. నీ మనస్సులో ఉన్నటువంటి బలహీనతలు నీ రాంగ్ థింకింగ్ నుంచి, రాంగ్ హ్యాబిట్స్ నుంచి, రాంగ్ వేస్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చెయ్యి. నీ ఆలోచనలో దోషం ఉంది, నీ బిహేవియర్లో దోషం ఉంది, నీ అలవాట్లలో దోషం ఉంది, అందులోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయి. నేను స్త్రీనా, పురుషుణ్ణా, చించినాళ్ళలో ఉన్నానా, మద్రాసులో ఉన్నా, ఇంటికి పోయా గడువు, టైం వేస్ట్ చేసుకోకు, ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. వ్యర్థమైన చింతలతో, వ్యర్థమైన కర్మలతో, వ్యర్థమైన కోరికలతో నీకు టైం పాడు చేసుకోవద్దు. భగవంతు అంటే ఎవరనుకుంటున్నావు నువ్వు, వాడు చేసిన పని ఏది వ్యర్థం కాబట్టి నువ్వు వాడు భగవంతుడట. ధనం వల్ల నువ్వు మిఠాయి కొనుక్కోవచ్చు, కానీ ధనం పెట్టి ఆకలిని కొనుక్కోలేవు. ధనం పెట్టి మంచాన్ని కొనుక్కోవచ్చు, ఒక 10,000 యూజ్ చేసే మంచం, టేక మంచం అది కొనుక్కోవచ్చు. టేక మంచం మీద పడుకున్నా నీకు నిద్ర వచ్చేయదు. నిద్ర నువ్వు డబ్బు పెట్టి కొనుక్కోలేవు, నిద్రనే కొనుక్కోలేవు. నువ్వు డబ్బు పెట్టి మోక్షాన్ని కొనుక్కోగలవా? నువ్వు నిద్రే రాదు, డబ్బు ఉన్నంత మాత్రం చేత. నాకు డబ్బు ఉంటే నిద్ర రాంటే నిద్ర వస్తుందా? రాదు. అది ఇక్కడ చెప్పేది, డబ్బు ఉంటే మంచిదే నీకు, డబ్బు వల్ల వచ్చి అన్నీ వస్తాయి నీకు, డబ్బు వల్ల అన్నీ వచ్చేస్తాయని మీరు అనుకోవద్దని. పరిసరాల గురించి, అత్తాకోళ్ళ గొడవల గురించి, చిల్లర తెల్లడ గొడవల గురించి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు ఉమ్మడి కుటుంబంలో ఉన్నారనుకోండి, వేరైపోయిన తర్వాత నా మనస్సు నిగ్రహించుకోవడం సాధన చేస్తాను ఇలా అనుకోవద్దు. ఏ అవస్థలో ఉన్నా ముందు ఆ అవస్థను బేస్గా తీసుకుని మీ మైండ్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. టైం వేస్ట్ చేసుకోవద్దు, మీరు జరిగిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు. ఇప్పుడు ఈ జన్మలో నువ్వు చేయవలసిన కృషి చెయ్యి, ఈ కృషి నీకు బ్రాట్ ఓవర్ మళ్ళీ వచ్చి జన్మలో వచ్చేస్తుంది. నువ్వు చేస్తున్న ప్రయత్నం వచ్చి జన్మలో వచ్చేస్తుంది. అంటే నువ్వు చేసిన ప్రయత్నం, నువ్వు చేసిన మంచి మటుకు ఊరికే పోదు, రీమర్పలు వచ్చి నీ మనస్సును ఎంతవరకు అయితే నువ్వు సంస్కరించుకున్నావు, ఆ సంస్కరించబడిన మనస్సు నక్షజన్మలో కూడా నీకు వస్తుంది. ఆ స్టేజ్ కంటే నువ్వు సంస్కరించుకుని వెళ్ళిపోవచ్చు. అంటే మీరు ఎంతవరకు కష్టపడ్డారో, ఎంతవరకు కృషి చేశారో, మీ కృషి రాబోయే జన్మలో కూడా మీకు కలిసి వస్తుంది, చేసింది ఊరికే పోదు అని చెప్పాడు.